క్షణము వెళ్ళిపోవచ్చా వెళ్ళిపోలేవా. అలాంటి స్పీడ్ ఉన్నటువంటి వ్యక్తి సర్వాంతర్యామి అవుతాడా అవడా? అలాంటి స్పీడ్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భగవంతులే. స్పీడ్ పెంచుకోవటం కానీ ఈనాడు మానవ సమాజంలో ఉన్నటువంటి బాధలన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? స్పీడ్ పెరిగిపోయింది, మీ స్పీడ్ పెరగటం లేదు. మనము ఇంకా ఆ పాతకాలపు స్పీడ్లోనే జీవిస్తున్నాం. మనం మన స్పీడ్లు పెరగలేదు జీవితంలో. స్పీడ్ పెరిగినటువంటి దేశాలు ఎకానమిక్గా చాలా ముందు ఉన్నాయి. స్పీడ్ పెరిగినటువంటి దేశాలు ఎకానమిక్గా చాలా బ్యాక్వర్డ్గా ఉన్నాయి. కానీ ఏమని ఏడుస్తారు మనుషులు? నా కర్మ ఇలా కాలింది. చాలామంది నేను చూశాను, నేను మీ పిల్లలకి మీద పడి ఏడుస్తారు. వాళ్ళు పిల్లలకి అదృష్టం లేదు కనుక వీడికి ఉద్యోగం రాలేట, పిల్లలకి అదృష్టం లేదు కనుక వీడు సక్సెస్ఫుల్ కాలేట, పిల్లలు పుట్టించినవాడు. ఎంత నాన్సెన్సికల్ ఆలోచనలో, ఇలాంటి ఆలోచనలతో మీరు భాగవతాన్ని అది ఏమో అర్థం చేసుకుంటారు? అసలు మామూలు స్పీడే లేదు మీ జీవితంలో. స్పీడ్ పెంచుకోండి మీరు. అది నేను చెప్పేది, అది సాధన అంతే. సాధన ఏం చేస్తుంది అంటే స్పీడ్ పెంచుతుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత స్పీడ్ అవుతుంది. టైప్ ఉంది, ముందు చాలా మెల్లిగా టైప్ చేస్తారు. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దిగా ఏమవుతుంది? స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరుగుతున్న కొద్దీ టైం తగ్గుతుంది. అంచేత సాధనలో ఈ విషయాలు, ఫోర్త్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్ మేము ఆ స్థాయికి ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు మొట్టమొదట నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే స్పీడ్. ప్రతి పని తక్షణమే చేసేయగలిగేటటువంటి సాధన కావాలి. మళ్ళా రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ముహూర్తం చూస్తాం మాస్టర్, జ్యోతిషాస్త్రం చూస్తామంటే ఏ గ్రహం బాగుందో ఎప్పుడు బాగుందో అప్పుడు ముహూర్తం పెట్టించుకుంటామంటే వాడు ఆధ్యాత్మిక జగత్తుకి పనికిరాడు. ఈ పాయింట్స్ అర్థం చేసుకోండి. ప్రాక్టికల్ టిప్స్ చెప్తున్నాను నేను, ఇది మీరు విని ఊరుకోవటం కాదు. మీ లైఫ్ని స్పీడప్ చేసుకోండి, దానికి టైం టేబుల్ వేసుకోమంటాను నేను. మామూలుగా అయితే ఏముంది, ఏ పనులు అవ్వో మీరు చూసుకోండి. 10వ క్లాసు పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో స్పీడ్ పెరుగుతుంది కదా, చదివేటటువంటి స్పీడ్ బాగా పెరుగుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది? స్పీడ్ తగ్గుతోంది. ఆ స్పీడ్ తగ్గిపోవటం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు కొంచెం బుర్ర ఉపయోగిస్తే వాళ్ళ పిల్లల్ని చాలా కష్టాల నుంచి నివారించిన వాళ్ళు అవుతారు. ఇంటర్మీడియట్ స్టేజ్లో ప్రతి తండ్రి ప్రతి కుటుంబంలో ఏం చేస్తాడు? పొద్దున్న 3:30 నుంచి చావగడతాడు వాళ్ళని. ఎంసెట్ ప్రిపేర్ కా, దానికి ప్రిపేర్ కా, దీనికి ప్రిపేర్ కా, టీవీ చూడకు, అది చూడకు, తిండి తినకు, నిద్రపోకు, వీడన్నీ చేస్తూ ఉంటాడు మళ్ళా. కానీ సడన్ గా వాడికి ఇంజనీరింగ్ లో సీట్ వస్తుంది, ర్యాంక్ వచ్చి వచ్చాక ఏమవుతుంది వాడి స్పీడ్? వీళ్ళే తగ్గిస్తారు, వాడు తగ్గించుకోకపోయినా. చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి జీవిత విధానంలో గబుక్కుని స్పీడ్ తగ్గితే ఎలా ఉంటుంది? రిటైర్ అయిపోయిన తర్వాత చాలా మందికి వచ్చేటటువంటి ఆ పెర్కషన్స్ ఉన్నాయి, రియాక్షన్స్ దీనివల్ల వస్తాయి. ఎందుకంటే స్పీడ్ లేదు వాళ్ళ జీవితంలో. ఇదివరకు అయితే ఏమవుతుంది? 10 గంటల అయ్యేసరికి ఆఫీస్కి వెళ్ళాలి. వీడు ఎంత కొనుక్కున్నా, వాడి మీద వీడికి ఇష్టం ఉన్నా, అక్కడ వాడి శత్రువులు ఎంతమంది ఉన్నా, చూసిన వాళ్ళందరి మీద కక్షలు ఉన్నా, చచ్చినట్టు వాళ్ళు ఆ టైంకి వెళ్లాల్సిందే అక్కడికి. వాళ్ళతో సయోధ్య లేకపోయినా కదా టైం అయిపోయేసరి కదా మళ్ళా ఇంటికి వచ్చేయాల్సిందే. రిటైర్ అయిపోయాడు, ఇప్పుడు 10 గంటలకు వాడు ఏం చేయాలి? ప్రశ్న అది. అది ప్రాబ్లం, రిటైర్మెంట్ ప్రాబ్లం. థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్పీడ్ పెంచుకో. స్పీడ్ ఎలా పెంచుకోవాలి అది కూడా నేను చెప్పాలా? తెలీదా మీకు స్పీడ్ ఎలా పెంచుకోవాలో మీ జీవితంలో? పక్క వాళ్ళని తిడుతో కూర్చోకండి, పక్క వాళ్ళని ఆడిపోస్తూ కూర్చోకండి. ఏదో ఒక విద్యను నేర్చుకోండి, సంథింగ్, ఏదో ఒకటి నేర్చుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా అందమైనటువంటి మలుపులు వస్తాయి. ఏదో ఒకటి నేర్చుకోండి, కండిషన్ అది. లెర్న్ సంథింగ్. మీరు చెప్పినప్పుడు చాలా బాగుంది మాస్టరు, చేస్తాం అని చాలా మనసులో ఉత్సాహం వచ్చేస్తుంది. కొంతమందికి, అందరికీ వస్తుందో లేదో నాకు తెలీదు, కొంతమంది ఇలాంటివి చాలా విన్నాను లేవయ్యా, తోచగా వచ్చాం కానీ నువ్వు చెప్పింది చేయటానికి వచ్చామా ఏంటి మేము అనొచ్చు, అది వేరే విషయం. కానీ మీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా లాజిక్ ఉంది అనిపిస్తే, నేను చెప్పినటువంటి విషయాలు నిజంగా మీ జీవితంలో మార్పు తెస్తాయి అన్న దానికి నేను చాలా ఉదాహరణలు ఇచ్చాను. అన్ని ఉదాహరణలు సైన్స్ నుంచి ఇచ్చినవి, ఫిలాసఫీ నుంచి నేను ఇంకా ఏ ఉదాహరణ ఇవ్వలేదు. సనత్ కుమారుడు అనే ఒక పేరు చెప్పి చెప్తున్నాను ఇదంతా కూడా. ఏమని చెప్పాను నేను, మీ జీవితాల యొక్క స్పీడ్ని పెంచుకుంటే మీరు చిర యువనులుగా ఉండవచ్చు, మీ ఆయుష్ పెరగదు, మీ ఆయుష్ జామ్ అయిపోతుంది. ఆ స్పీడ్ పెంచుకున్నటువంటి వ్యక్తులు ఈ గురువులు. ఇంచేత వీళ్ళని ఏమంటాం మనం, సర్వాంతర్యామి అంటాం. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి, అన్ని చోట్ల, అంటే ఎక్కడ పడితే అక్కడికి ఎప్పుడు వెళ్ళగలడు వాడు, ఇన్స్టంటేనియస్, తక్షణమే వెళ్ళగలడు. ఈమెయిల్ దానికి పెద్ద ఉదాహరణ. కంప్యూటర్ చాలా మందికి ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఈమెయిల్ తెలుసు కదా అందరికీ. ఏం చేస్తుంది ఈమెయిల్లో, వీడు ఇక్కడ టైప్ చేస్తూ ఉంటాడు, అక్షరాలు అక్కడికి వెళ్ళిపోతాయి, ఇన్స్టంటేనియస్లీ డెలివర్డ్ ఉంటుంది. మీకు కొంచెం అర్థమవుతే కంప్యూటర్ భూమి మీద ఉంది అంటేనే మీరు సర్వాంతర్యామి స్థితిలో ఉన్నారు అనేటటువంటి చేతనత్వం మీ హక్కు అని అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. కానీ ఎప్పుడు మీకు హక్కు వస్తుంది, మీరు ఆ స్పీడ్లో జీవించగలిగితే. కానీ కంప్యూటర్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం, టైప్ రైటర్గా ఉపయోగిస్తున్నాం. మనం ఏ యుగంలో ఉన్నామో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కంప్యూటర్ ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా వాళ్ళ కష్టాల నుంచి బయటపడగలరు. ఒకవేళ కంప్యూటర్ లేదనుకోండి, బయట ఉన్నాయి కావాల్సిన కంప్యూటర్స్, ఏంటంటారు వాటిని, వెబ్ కేఫ్స్. అర్థమైంది కదా మీకు నేను దేని గురించి చెప్తున్నా, దాన్ని యూటిలైజ్ దెమ్. మీరు ఒక గంట వెబ్సైట్లో కూర్చుంటే మీ జీవితంలో 20 ఏళ్ళు కలుస్తాయి, ఉపయోగించుకోవటం చేతొస్తే మీ జీవితంలో. గురువు గారు రోజుకి 125 గంటలే అంటున్నారు, నేను గంటకి ఎంత చెప్తున్నాను, నేను 20 సంవత్సరాలు కలుస్తా మీ జీవితంలో ఉపయోగించుకోవడం చేతొస్తే. ఉపయోగించుకోవడం చేత కాకపోతే హైదరాబాద్కి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు నాకు తెలిసిన అతను ఒక అతను అన్నాడు, మాస్టర్ మీరు వచ్చారు మాకు చాలా సంతోషం, నా కారు ఉందండి ఇదిగో తాళించేవి, ఇక్కడ ఉన్నందు కారు వాడుకోండి అన్నారు. నేను కారు వాడును, నేను నడిచే వెళ్తాను, ఆరోగ్యానికి చాలా మంచిదన్నాను. రామకృష్ణ ఎంత గొప్పవాడు, అసలు గురువు అంటే ఇలా ఉండాలి, ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, నడిచి వెళ్తున్నాడు అన్నాడు. అసలు కారణం ఏంటి, నాకు డ్రైవింగ్ రాదు, కారు ఉంది, కారు తాళం చెవులు ఉన్నాయి, వాడుకో అన్నాడు, పెట్రోల్ ఖర్చు కూడా లేదు నాకు. కంప్యూటర్ పరిస్థితి ఈనాడు జీవితంలో అదే ఉంది. గురువులకు అది అర్థమైంది, కంప్యూటర్ క్రాష్ వచ్చింది. ఇప్పుడు కంప్యూటర్ క్రాష్ కారణము ఎవరు కాదు, మీరే. మీరు అదే అర్థం చేసుకోండి, ప్రతి వ్యక్తి కారణమే. ఆ విద్య మీకు ఈ చదివితే వస్తుంది. అసలు కారణం ఏంటి అంటే మీరు కంప్యూటర్ స్పీడ్ తట్టుకోలేకపోతున్నారు. భారతీయులు ఏ స్పీడ్కి తట్టుకోలేరు, ఒక్క నిద్ర స్పీడ్లో మరి కాంపిటీషన్ వస్తుందేమో, ఎవరు బాగా నిద్రపోతారో, అది స్టాటిజంలో వస్తుంది తప్ప. ఏ పని చేయకుండా రోజులు రోజులు సంవత్సరాలు గడిపేసి మేము చాలా కష్టపడతాం అనుకునేటటువంటి అనేక ప్రబుద్ధులలో నేను ఒకడిని. మీరందరూ ఉన్నారో లేదో నాకు తెలీదు. ఏమీ నేర్చుకోలేదు, జీవితం వేస్ట్ అయిపోతుంది. నాకు అది పని జరగలేదు, వాళ్ళు హెల్ప్ చేయలేదు, వీళ్ళు హెల్ప్ చేయలేదు, నాకు అది దొరకలేదు, నాకు ఇది దొరకలేదు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాలేజీలో చేరి నేను 23 సంవత్సరాలు అయింది, 22 సంవత్సరాలు. ఈనాడు ఇక్కడ కూర్చొని ఈ విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఇట్ వాజ్ అ వేస్ట్ ఆఫ్ టైం. పూర్తిగా నేను నా జీవితాన్ని వర్ధం చేసుకున్నాను, దేనికి ఉపయోగించుకోలేదు. చరిత చలనమేగా, ఆ ఫస్ట్ బిఎస్సీ వాళ్ళు, ఆ సెకండ్ బిఎస్సీ వాళ్ళు, ఆ థర్డ్ బిఎస్సీ వాళ్ళకి చెప్పిన పాఠాలేగా చెప్పేది. నా జీవితంలో 23 ఏళ్ళు నేను ఏం చేశాను అని, మరి ముసలాన్నవకు ఏం చేస్తాను, కళ్ళు వాళ్ళకి ఏమవుతాయి, కళ్ళు కనిపించక ఏమవుతాయి, డయాబెటీస్ బీపీలు రాక ఏమవుతాయి. అసలు కారణం అది రోగాలకి, స్పీడ్ లేదు లైఫ్లో. కంప్యూటర్ ఫెయిల్యూర్కి కారణం చెప్తే ఇదంతా చెప్తున్నాను నేను. కంప్యూటర్స్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థతకి యాంత్రికంగా ఏదైనా ఒక ఉదాహరణ ఉంటే కంప్యూటరే. ఇదివరకు గురువులు ఉదాహరణ, గురువుల యొక్క శరీరాలు దానికి ఉదాహరణ. సాయి యొక్క శరీరం ఒక ఉదాహరణ, కృష్ణుడి యొక్క శరీరం ఒక ఉదాహరణ, రాఘవేంద్ర స్వామి శరీరం యొక్క ఉదాహరణ, ఇవన్నీ మనకు ఉదాహరణలే కదా. కానీ ఇప్పుడు ఈ సర్వాంతర్యామిత్వము మీ కళ్ళ ముందు కనిపిస్తోంది. ఈ సర్వజ్ఞత్వము మీరు వెళ్ళి క్వశ్చన్ చేయటం చేత కావాలి, కానీ కంప్యూటర్ దేనికైనా జవాబిస్తుంది. ఎలాంటి బొమ్మలైనా మీకు తెలుస్తాయి, ఏది ఎవరిని అడగక్కర్లేదు. కొంచెం కంప్యూటర్ విజ్ఞానం తెలిసిన వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. ఏ ప్రశ్న అయినా అడగండి మీరు కంప్యూటర్ని, గ్యారంటీగా చెప్పగలదు. మీకు అడగటం కాదు తెలియాలి, ఎక్కడ వెతకాలో తెలియాలి దాన్ని. కానీ దాన్ని ఉపయోగించుకోవటం చేత కాక నాకు లోపల ఒక చిన్న భయం కూడా ఉంది. అందుకు ఇది ఇంత స్పష్టంగా చెప్తున్నది. యాటమిక్ ఎనర్జీ ఎలా ఫ్లాప్ అయిందో, రేపు ఈ కంప్యూటర్ టెక్నాలజీ కూడా ఫ్లాప్ కావచ్చు. ఫ్లాప్ ఎందుకు అయింది అంటే మన అసమర్థత వల్ల, మన జీవితాన్ని స్పీడప్ చేసుకోలేకపోవటం వల్ల. అంచేత మీ వయస్సుతో నిమిత్తం లేకుండా, దేంతో నిమిత్తం లేకుండా బికమ్ యాక్టివ్. యాక్టివ్గా ఉండండి. మీరు యాక్టివ్గా ఉండటమే, మీరు ఏ పని చేస్తున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. యు బీ యాక్టివ్, దట్ ఈస్ ఎనఫ్. నిష్క్రియంగా టైంని కాలయాపన చేసుకోకండి. దానికి ఇక్కడ చెప్తున్నాడు, ద స్పిరిచువల్ హెరార్కీ ఆఫ్ అవర్ ప్లానెట్ నేచర్ స్పిరిట్స్ టైమ్. ఎంతుంది? హాఫ్ అన్ అవర్. నేచర్ స్పిరిట్స్ ఆర్ ఏంజల్స్ అండ్ హ్యూమన్ స్పిరిట్స్ హూ స్టాండ్ ఎట్ ఎ పిక్యులర్ పాయింట్ ఆన్ ద ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్. ఇంతకిప్పుడు ఈ ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్లో, ఈ పరిణామ క్రమంలో, చేతనత్వ విజ్ఞానంలో కొంచెం సీరియస్గా వినండి. ఇప్పుడు టాపిక్ అంత సులభంగా ఉండదు. ఇప్పుడు చెప్పేది నేను, చేతనత్వంలో ఎన్ని రకాలు మనకి తెలుసు అంటే గబుక్కుని చాలామంది జవాబు చెప్పలేరు. నా క్లాసులు విన్న వాళ్ళు, లేకపోతే థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ చదివిన వాళ్ళు, అరవిందో పుస్తకాలు చదివిన వాళ్ళు చెప్పగలరు, లేకపోతే మిగతా వాళ్ళు చెప్పలేరు. చేతనత్వంలో ఎన్ని రకాలు మనకి తెలుసు అని మన వాళ్ళు జవాబు చెప్పగలరా పోనీ? చేతనత్వంలో 7 స్థాయిలలో 3 స్థాయిలు మనకి చాలా స్పష్టంగా తెలుసు. అది మీకు తెలుసు, చెప్తే అర్థమవుతాయి. 1 ఖనిజ జగత్తు, రాళ్ళు, రప్పలు, ఇనుము, ఐరన్, స్టీలు. 2 వృక్ష జగత్తు, వృక్షాల యొక్క చేతనత్వము. ఖనిజాల యొక్క చేతనత్వంలో ఏంటి తేడా? ఎలా ఉంది జీవం? ఖనిజాలకు ఉన్నటువంటి చేతనత్వంలో గతి లేదు, కదలిక లేదు. ఎక్కడ ఉన్నాయో, ఎంత పరిమాణంలో ఉన్నో అంతే ఉంటుంది, లేకపోతే తగ్గుదల వస్తుంది. వృక్ష స్థాయిలో ఏమవుతుంది? ఎటు ఎదుగుదల? సూర్యుడు వైపుకి ఎదుగుదల. వృక్ష జగత్తు యొక్క గొప్పతనం ఏంటి అంటే అది ఎప్పుడు కూడా సూర్యుడు వైపుకి వెళ్తుంది. అంటే వృక్షాలు సహజంగానే ఏ మంత్రాన్ని చేస్తున్నాయి? గాయత్రి మంత్రం చేస్తుంది సహజంగానే. ఇంచేత గాయత్రి మంత్రం ఏం చెప్తుంది? యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచర ప్రేరయేత్ యస్తస్య తద్వరేణ్యముపాస్మహే. గాయత్రి మంత్రం ఏం చెప్తుంది అంటే, ఏ సూర్యుడు అయితే నా జీవితానికి కారణము, నా జీవితానికి ప్రేరణలు ఇస్తున్నాడో అతని వైపుకు నేను వెళ్ళుదును గాక, ఆ మార్గం వైపు నేను వెళ్ళుదును గాక అని గాయత్రి మంత్రం చెప్తుంది. చెట్లు ఎటు వెళ్తున్నాయి అంటే అవి ఏంటో చేస్తున్నాయి? సహజంగానే గాయత్రి మంత్రాన్ని చేస్తున్నాయి. అందువల్ల ఎంత శాఖాహారులు మీరైతే ఈ గాయత్రి మంత్రము, ఈ సూర్యకిరణ విజ్ఞానము, ఈ ఆధ్యాత్మిక సాధన వైపు మీరు సహజంగానే అంత అభివృద్ధి చెందుతారు. ఇంచేంటే మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఫలితాలు. ఆ ఈక్వేషన్స్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వృక్షాల యొక్క చేతనత్వము, అందుకే ఈ క్లాసులు చెప్తున్నప్పుడు నేను స్పెసిఫిక్గా అడిగాను, తులసి చెట్లు పక్కన పెట్టండి. తులసి వనములో కృష్ణుడు స్వయంగా ఉంటాడు. కృష్ణ చేతనత్వం సహజంగానే వస్తుంది. తులసి లేనటువంటి ఇల్లు ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడైనా అర్థం చేసుకుని అదొక నియమంగా ఎవరు ఏమనుకున్నా సరే మీ ఇళ్లలో తులసిని పెట్టుకోండి. ఆ చేతనత్వం మీకు దగ్గరవుతుంది. ఏ చేతనత్వము? వృక్ష చేతనత్వములో సూర్యుడి వైపు వెళ్ళేటటువంటి చేతనత్వం యొక్క హెల్ప్ మీకు దొరుకుతుంది. అందుకే ఋషులందరూ కూడా ఎక్కడ తపస్సు చేసుకునేవారు? అడవుల్లో తపస్సు చేసుకునేవారు, చెట్ల కింద తపస్సు చేసుకునేవారు. చెట్లు లేకుండా తపస్సు అంత ఫలించదు. కారణం ఏంటంటే అట్మాస్ఫియర్ ఉంది అక్కడ. సహజంగానే ఈ సూర్యుడి వైపు లాగుతున్నాయి. లక్షలాది చెట్లు సూర్యుడి వైపు వెళ్తూ ఉంటే అందులో నువ్వెంత? ఆటోమేటిక్గా నువ్వు సూర్యుడి వైపు వెళ్ళిపోతావు. అంటే ఆటోమేటిక్గా నువ్వు గాయత్రి మంత్రము మిమ్మల్ని ఏది కావాలని శాసిస్తోందో అది సహజంగానే జరిగిపోతుంది. కానీ తర్వాత స్టెప్ చేతనత్వంలో మనం మీసాలు తిప్పుకునేటటువంటి చేతనత్వం. ఏ స్థాయి అది? జంతు స్థాయి. ఇంకేత మనం మీసాలు తిప్పుకుంటాం, మనం కూడా జంతువులం కనుక. భలే కోపం వస్తుంది అందరికీ కూడా ఈ మాట అంటే, కానీ నేనల్లే జంతువునా. నరజన్మ దుర్లభం ఎవడో అన్నాడు, నాకు పేరు కూడా తెలీదు. పోనీ మనవాడే అన్నాడా? విదేశీయులు కూడా అన్నారు ఆ మాట. మ్యాన్ ఈజే ఎవడన్నాడో నాకు పేర్లు తెలియవు, గొప్పవాళ్ళ పేర్లు. మరి వాళ్ళు అంతే మనం జంతువులు అని అనుకుంటున్నాను నేను. వాళ్ళకంటే మనం బుద్ధిమంతులు అని మనం నిరూపించుకోవాలి. అనుకుంటే లాభంలే. మనం ఇప్పుడు చెప్పినటువంటి కొటేషన్ మళ్ళీ రేపు ఎవడైనా చెప్తే ఓహో మనం కూడా గొప్పవాళ్ళమే మన కొటేషన్ వాళ్ళు ఇచ్చారు అనుకోవచ్చు. కానీ ఎవడు ఏ కొటేషన్ ఇచ్చినా మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, జంతు స్థాయిని మనం దాటలేదు, జంతువులమే మనము. కానీ ఈ జంతువుకి మిగతా జంతువులకి ఏంటి తేడా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ తేడాయే మళ్ళీ కనుక మీరు మీ జీవితాలలో తీసుకురాగలిగితే మీరు ఖచ్చితంగా మానవీయ చేతనత్వం నుంచి దైవీ చేతనత్వంలోకి వెళ్ళిపోతారు. మీరు సాధనలు ఏం చేయక్కర్లే, ఈ విషయం అర్థమవుతే చాలు. జంతువుల చేతనత్వము, ఖనిజాల చేతనత్వము, వృక్షాల చేతనత్వము తేడా అర్థమైంది కదా. ఖనిజ జగత్తులో ఏమవుతుంది, ఎక్కడున్నారో అలాగే ఉంటారు, మార్పు ఉండదు, ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు, ఎలా ఉన్నాం అలాగే ఉంటాం. వృక్ష చేతనత్వం వచ్చేసరికి అలా ఎటు వెళ్తారు, మీరు సూర్యుడి వైపు వెళ్తాం మొదలెట్టారు. మళ్ళా జంతు చేతనత్వం వచ్చింది, ఏం చేశాం మనం, చెట్లు వలె పైకి ఎదగటం మానేసి మళ్ళీ పృథ్వీలోకే వెళ్తున్నాం. హారిజాంటల్ గ్రోత్, పృథ్వీ 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 మీద ఫిజికల్ చేతనత్వం తప్ప, జాగ్రత్త అవస్థ తప్ప మిగతా ఏ అవస్థలో మనకి పట్టుబట్టం లేదు. ఎప్పుడు కూడా సూర్యుడి వైపు మన దృష్టి వెళ్ళదు, అది వెళ్ళటం లేదు కనుక అటువైపు నువ్వు చూడరా అని గాయత్రి మంత్రాన్ని ఏం చేశారు ఈ కాలపు మహర్షులందరూ కూడా, దాన్ని సర్వజనీనం చేసేసారు. సర్వజనీనం చేసేస్తే దాన్ని మేము చెయ్యము అనేటటువంటి వాడు జంతు స్థాయిలో ఉన్నట్ట, ఏ స్థాయిలో ఉన్నట్టు. కానీ ఆలోచించుకోండి, అది చాలా గొప్ప గొప్ప వాళ్ళు నాతో వాదిస్తారు, వాళ్ళు గాయత్రి మంత్రం అందరూ చేయకూడదండి, చాలా గొప్ప మంత్రం అండి. అరే చాలా గొప్ప మంత్రం అందరూ చేస్తే నీ సొమ్ము ఏం పోతుంది, వాడు తిండు ఇంకోళ్ళని తిన్నేవాడు, వాడు బాగుపడ్డు ఇంకోళ్ళని బాగుపడ్డు. ఖనిజ లక్షణం అది, ఖనిజ లక్షణం అది, దేనికి ఉపయోగపడదు అది. ఈ గాయత్రి మంత్రము యొక్క చేతనత్వాన్ని అర్థం చేసుకోండి మీరు, అది అర్థం అవుతే తప్ప నేను ఇప్పుడు చెప్పినటువంటి లైన్ మీకు అర్థం కాదు. దైవీ చేతనత్వము, దేవాలయాలు, దేవాలయాలు లేనటువంటి మానవ సమాజం లేదు అనిపిస్తుంది నాకు కదా. అది ఏ సమాజం అయినా కావచ్చు, అబోరిజినల్ ట్రైబ్స్ ఇన్ ఆఫ్రికా, బట్టలు కూడా కట్టుకోవడం చేతగానేటువంటి ట్రైబ్స్లో కూడా దేవాలయాలు ఉంటాయి, దానికి వాళ్ళు ఏదో వేరే వేరే పేరు ఉంటారు. ఇక్కడేంటి మన కోయగూడల్లో కూడా అమ్మోర్లు ఉంటారు, మన మోడన్ దాంట్లో కూడా దేవాలయాలు ఉండనే ఉన్నాయిగా, చర్చిలు ఉండనే ఉన్నాయిగా, గురుద్వారాలు ఉండనే ఉన్నాయిగా. అంటే దేవాలయాలు లేనటువంటి మానవ సమాజాన్ని మీరు ఊహించగలరా? మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు అలా ఉన్నాయి అనేటటువంటి ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? దేవాలయాలు ఏం చేస్తున్నట్టు మానవ సమాజానికి? పోనీ భారతీయులు అయితే పాత ఛాందసులో కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది, మా వాళ్ళు ఏదో దేవాలయాలు పెట్టుకున్నారు, చా వెలవ దేవాలయాలు ఇప్పుడు అక్కర్లేదు మనకి అనుకోవచ్చు. మరి సోకాల్డ్ మోడర్న్ సివిలైజేషన్స్లో క్రిస్టియన్స్కి దేవాలయాలు ఉన్నాయా లేదా, ముస్లిమ్స్కి దేవాలయాలు ఉన్నాయా లేదా, సిక్స్కి ఉన్నాయా లేదా, బౌద్ధులకు ఉన్నాయా లేదా? ఇంతకీ దేవాలయాలు ఎందుకు ఉన్నాయి, దేవాలయాల్లో మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేటటువంటి ప్రశ్న ఎప్పుడైనా మనకు వచ్చిందా? దేవాలయాలకు వెళ్తాం కొబ్బరికాయ కొట్టేసుకుని వచ్చేస్తాం మనం. అది కనుక అర్థం చేసుకుంటే దేవాలయాల్లో అసలైనటువంటి విద్యాలయాలు, మిగతా విద్యాలయాలన్నీ వేస్ట్ అన్నది మీకు అర్థమవుతుంది. ఇంచేత ఏ విధమైనటువంటి సోకాల్డ్ వైజ్ఞానిక ప్రగతి లేని వాడికి దేవాలయాలు కావాలి, వైజ్ఞానిక ప్రగతి ఉన్నవాళ్ళకి కూడా దేవాలయాలు కావాలి. అంచేత ఖచ్చితంగా దేవాలయాలు మానవీయ జంతు చేతనత్వాన్ని కంటే అధికమైనటువంటి ఒక చేతనత్వం వైపు తీసుకెళ్తాయి అనేటటువంటి లాజిక్ అర్థమవుతుందా మీకు? నేను చెప్పిన లాజిక్ అర్థమైందా మీకు? సైంటిస్ట్కి దేవాలయాలు కావాలి, ఏ విధమైనటువంటి మానవ సమాజం అయినా దేవాలయాలు కావాలి. ఈనాటి మానవ సమాజం లేకుండా రాతియుగంలో ఉన్నటువంటి మనిషికి కూడా దేవాలయాలు కావాలి. అంటే దేవాలయాలు ఏం చేస్తున్నట్టు, దేర్ ఇస్ ఎ కామన్ డినామినేటర్. దేవాలయాలలో ఖచ్చితంగా ఏదో ఒక కామన్గా ఉన్నటువంటి చేతనత్వం ఉంది, దాన్నే మనం డివైన్ చేతనత్వం అంటాం, దైవీ చేతనత్వం అంటాం. ఆ డివైన్ హైరార్కీ గురించి చెప్తున్నాడు ఇక్కడ, దాన్ని అర్థం చేసుకుంటే కానీ శ్రీ సూక్తం మీకు అర్థం కాదు. కానీ మాకు దైవీ చేతనత్వం ఎందుకు కావాలి, మా భౌతికమైనటువంటి పనులు చేసి పెట్టాలి, ఉపయోగించుకొని కావలసినటువంటి భౌతికమైనటువంటి పనులు నువ్వు చేయించుకోవడానికి ఉపయోగించుకో. కానీ అది ఎలా ఉంటుంది అంటే, వజ్రాలతో గోళికాయలు ఆడుకున్నట్టు ఉంటుంది. వజ్రాలతో గోళికాయలు ఆడుకోవచ్చా ఆడుకోకూడదా? ఇంతకీ ఆడుకోండి, మీ లెవెల్ అది. దానికి గురువులు ఏం చేస్తారు? కానీ గురువులు వజ్రాలతో గోళికాయలు ఆడుకోరు. ఇంచేత వజ్రాల యొక్క విలువ వాళ్ళకి తెలుసు, మనకి వాళ్ళ యొక్క విలువ తెలియటం లేదు. ప్రైమ్ మినిస్టర్ నాకు తెలుసండి అన్నాడు ఒకడు. నిజంగానే తెలుసు, అబద్ధం చెప్పలేవాడు. ప్రైమ్ మినిస్టరు నాకు తెలుసండి అన్నాడు. నువ్వు నిజంగా తెలుసా అని అడిగాడు ఇంకోడు. అవునయ్యా నిజంగా తెలుసు, నేను ఎంత చెప్తే అంత చేస్తాడన్నాడు. అది కూడా వాళ్ళు అబద్ధం చెప్పలేదు, నిజంగానే ఆ ప్రైమ్ మినిస్టరు. ఒకడు ఆ లింక్స్ అలా ఉన్నాయి, వాడు ఎంత చెప్తే అంత చేస్తాడు. అవుతావో 100 రూపాయలు ఇప్పించు మీ ప్రైమ్ మినిస్టర్ చెప్పన్నాడు. మీరైతే ఏమడిగిండేవారు? 100 రూపాయలు అడిగిండేవారా కదా? మీరేమడిగిండేవారు? మరి గురువు సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు అని మీకు అర్థమై ఉంటే ఏమడుగుతురు? ఏమడుగుతున్నారు? ఈ చేతనత్వంలో తేడాయే డివైన్ కాన్షియస్నెస్. ఆ డివైన్ కాన్షియస్నెస్ చూపించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ స్థితికి ఎదిగాడు, ఆ దైవీ చేతనత్వ స్థితికి ఎదిగాడు. వాళ్ళు ఎవరు కూడా దేవతల్ని అడుక్కోలేదు, వాళ్ళు దేవతల్ని శాసించారు. ఏ గురువు అయినా సరే ఆఖరికి 1985లో 1984లోనో శరీరం వదిలేసినటువంటి ఈ కాలపు అయినటువంటి వ్యక్తి లెక్కను సరిచూసేవాడు వాడు. ఎవరు ఆయన పేరు? ఏం చేసేవాడు? నెల్లూరులో అదేంటి మన ట్రైన్ వెళ్ళి చెడమడా తిట్టేవాడు. నీ బుద్ధి ఉందా లేదా నేను చెప్తున్నాను నువ్వు చెయ్యని. మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఇంత చేస్తే ఆయన తిట్లు విని రంగనాయకులు పనిచేసిన సంఘటనలు నాకు 2-3 తెలుసు. మన గుంజీలకి వాళ్ళు పలికారో లేదో మాత్రం నాకు తెలియదు, మీకు తెలియదని నా నమ్మకం. నేను గుంజీలు తీశాను, ఈ 4 గుంజీలు తీయటం వల్ల ఈ పని అయింది అని మీరు చెప్పలేరు. కానీ వెంకయ్య స్వామి మాత్రం ఖచ్చితంగా చెప్పగలడు, నేను ఈ 4 తిట్లు తిట్టాను, దెబ్బకి పని చేసి పెట్టాడు అని. ఇంకోడు ఉన్నాడు, ఈయన బాస్ వీరబ్రహ్మం గారు, ఒక అతను పూర్వకాలంలో. ఆయనకి చుట్ట కాల్చుకోవటానికి నిప్పు దొరకలే. ఎవరిని అడిగాడు? తీసుకురా అన్నాడు. చేతనత్వంలో మార్పు మీ జీవితాలలో ఇంత అద్భుతమైనటువంటి మార్పులు తెస్తుంది అని కనుక మీరు నమ్మితే చాలా సీరియస్గా ఆదివారం నాడు జరిగేటటువంటి ఈ క్లాసుని ఉపయోగించుకోండి. మీరు చేతనత్వాలు మారుతాయి. చేతనత్వాలు మారటానికి మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. ఇక్కడ చెప్పినటువంటి విషయాలను మీరు అవగాహన చేసుకుని చెప్పిన విషయాలను మాత్రం దయచేసి మర్చిపోకండి. సాధ్యమైనంత వరకు నేను రిపీట్ చేస్తూనే ఉంటాను. మొట్టమొదటి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. ఈచ్ మ్యాన్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు వివేకానంద. పొటెన్షియల్లీ అంటే విత్తన రూపంలో ఉన్నాడు వాడు. దైవీ చేతనత్వం కరెక్ట్ అయినటువంటి వాతావరణం ఏర్పడితే, కరెక్ట్ అయినటువంటి ఎరువులు వేస్తే, కరెక్ట్ అయినటువంటి సూర్యకిరణాలు, కరెక్ట్ అయినటువంటి నీళ్లు దానికి తగిలితే అది దైవీ చేతనత్వంలో మారుతుంది. మళ్ళీ కరెక్ట్ అయినటువంటి వాతావరణం కావాలి కదా మాస్టారు, మళ్ళీ అదే అనొద్దు. ఎక్కడున్నా నీకు కరెక్ట్ అయినటువంటి వాతావరణం వస్తుంది. ప్రహ్లాదుడికి రాంది మీకెందుకు రాదు? ప్రహ్లాదు ఎంత ఇరుకులో ఉన్నాడు, సర్వసమర్థుడైనటువంటి తండ్రి చావుగట్టి చెవులు మూస్తున్నాడు. పోనీ అతనికి ఎవడైనా హెల్ప్ చేయగలడా? తల్లి కూడా హెల్ప్ చేయలేని స్థితి తెలుసు కదా మనకి ప్రహ్లాదుడు కదా. అలాంటి వాడు ఈ చేతనత్వాన్ని పొందగలిగితే మీకేంటి బాధ? ఏంటి బాధ అంటే నాకు పొందాలని లేదు, దానికి నా దగ్గర జవాబు లేదు, ఐ కాంట్ హెల్ప్ యూ. కానీ పొందితే బాగుంటుందేమో అనే ఆకాంక్ష ఉంటే మాత్రమే ఈ క్లాసులు మిస్ కాకండి. ఏదో ఒక వారము, ఏదో ఒక మాట ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది. మొదట ఇది మాత్రం నేర్చుకోండి. ఈరోజు నుంచి ఎవరూ కూడా ఏ క్షణంలో కూడా నేను ఉన్నటువంటి పరిస్థితులకు, నాకు ఉన్నటువంటి బాధలకు ఇతరులు కారణము అని అనుకోవద్దు. బాధ పడేవాళ్ళు, బాధ పెట్టే వాళ్ళకి ఈక్వల్గా చెప్తున్నాను, నేను ఇద్దరికీ చెప్తున్నాను, నేను సమానంగా. అత్తగారు అలా ఉన్నారు, మామగారు ఇలా ఉన్నారు, కోడలు ఇలా ఉంది, కొడుకు అలా ఉన్నాడు, పిల్లవాడు ఇలా ఉన్నాడు, వాడు అలా ఉన్నాడు, మా బాస్ ఇలా ఉన్నాడు, అందువల్ల నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి, దయచేసి ఆ మాట అనకండి. మీ చేతనత్వం మార్చుకుంటే ఖచ్చితంగా మీ జీవితాలు మారుతాయి. 2వ పాయింట్ గుర్తు చేసుకోండి ఇది. యు ట్రై ఫర్ దట్. ఆ చేతనత్వాన్ని ఎలా మార్చుకోవాలి మీరు అనే దాని గురించి అవగాహన చేసుకోండి, డిస్కస్ చేసుకోండి, మాట్లాడుకోండి. తెలియకపోతే నాకు టైం ఉన్నప్పుడు నన్ను వచ్చి అడగండి. కానీ మీ సీరియస్నెస్ బట్టి ఉంటుంది అది. ఒకసారి వినేసి వెళ్ళిపోయాం, కానీ అది కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఇవాళ పొద్దున మనం చెప్పుకున్నాం సత్పురుషుల యొక్క, సద్గ్రంథాల యొక్క పఠన ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది. 2 కిలోమీటర్ల దూరం నుంచి సుమారు 2800 సంవత్సరాల కిందట ఒక పశువుల కాపరి బుద్ధుణ్ణి చూశాడు. ఎంత దూరం నుంచి? 2 కిలోమీటర్ల నుంచి చూశాడు. అంతే వాడి జీవితంలో. వాడు 48 జన్మల తర్వాత జిడ్డు కృష్ణమూర్తిగా ఈనాడు మన మధ్యన కొన్ని సంవత్సరాల కిందటి వరకు ఉన్నాడు. అతని పాత జీవితాలు మీరు తిరిగేస్తే తెలుస్తుంది అది. అంచేత ఏదో ఒక మాట, ఏదో ఒక శబ్దము, ఏదో ఒకటి మీరు ఆచరించగలిగితే, వింటే అంటే అర్థం అది, నా మాట వింటే నువ్వు బాగుపడతావంటే మీరు వింటూనే ఉన్నారుగా. వింటే బాగుపడరు, ఎప్పుడు బాగుపడతారు? ఆచరిస్తే బాగుపడతారు. అంచేత ఆచరించండి. ఏం చెప్పాను, మొట్టమొదటిది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు. అన్ని పరిస్థితులకు నీవే కారణము, ఇంకోళ్ళు ఎవ్వరూ కారణం కాదు. వాళ్ళ మీద పడి ఆడవకండి మీరు. వాళ్ళ వల్ల మీ పనులు అయిపోతుంది అనే భ్రమలో కూడా ఉండద్దు. ఫలానా వాడు రికమెండ్ చేస్తే నా పని అయిపోతుంది, ఫలానా వాడు చేస్తే అయిపోతుంది. ఉపయోగించుకోండి. భౌతిక జీవితంలో జాగ్రత్తావస్థలో జరిగేటటువంటివి జరగాల్సినవే, అవి జరుగుతూ ఉంటాయి. కానీ మీ మానసిక స్థితిలో మాత్రము ఆ నిశ్చింతత రావాలి. రెండోది ఏం చెప్పాను, మీ జీవితాన్ని స్పీడప్ చేసుకోండి. కంప్యూటర్ క్రాష్కి రేపు ఉండిండో ఖచ్చితంగా మీరే కారణము అని అర్థమవుతుంది. మీరే అంటే నా ఉద్దేశం మీరు నేను అని కాదు. కంప్యూటర్ టెక్నాలజీ తెలుసుకున్నటువంటి ఎక్స్పర్ట్స్ కంప్యూటర్ లెవెల్లో ఫాస్ట్గా వర్క్ చేయలేకుండా ఉన్నారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. ఈ క్రాష్కి కారణం అది. ఇది మీకు అర్థమవుతే మీ జీవితాన్ని ఏం చేసుకోవాలి మీరు? ప్రతిరోజు స్పీడప్ చేసుకోవాలి. ఎలా స్పీడప్ చేసుకుంటారు? చాలాసార్లు నేను చెప్పాను. ఒకవేళ మీకు తెలియకపోతే 2-3 హింట్స్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు గణపతి నవరాత్రులు జరిగాయి. గణపతి నవరాత్రుల తర్వాత రాబోయే నవరాత్రులు ఏంటి? దుర్గా నవరాత్రులు. దుర్గా నవరాత్రుల తర్వాత దత్త నవరాత్రులు వస్తాయి మార్గశిర మాసంలో. ఇదంతా కాకుండా నవంబర్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోగం జరగబోతోంది, అశ్వమేధ యజ్ఞము. అశ్వమేధ యజ్ఞం పూర్వము చక్రవర్తి రాజులు చేసేవారు. చేతనత్వం మారింది. ఈనాడు డమ్మున్నవాడు ఎవడైనా చేయొచ్చు. నేను చేస్తాను అనుకున్నవాడు చేయొచ్చు, డెమోక్రసీ కదా. ఆ దమ్మున్నటువంటి ఒక సంస్థ కార్తీక మాసము, కార్తీక పూర్ణమైన కార్తీక బాణ డేట్ నిర్ణయం కాలేదు ఇంకా ఎప్పుడైతేనే మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతిలో అశ్వమేధ యజ్ఞం జరుగుతున్నది. అశ్వమేధ యజ్ఞము ఎప్పుడో రారాజులు ఒకసారి ఎప్పుడో చేసేవాళ్ళు. మళ్ళీ అలాంటి పరిస్థితి మనకి లభించినప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటల యొక్క విలువ మీకు తెలిస్తే మీలో ప్రతి ఒక్కరూ అశ్వమేధ యజ్ఞంలో పాల్గొనటమే కాక ఏం చేయాలి, చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. ఆ యాక్టివ్ పార్టిసిపేషన్ మీరు ఎలా చేయగలరు అనేటటువంటి క్లాసులు రేపు దుర్గా నవరాత్రుల్లో ఇక్కడ జరుగుతాయి. అది ఒక హింటే. రెండోది ఏంటి, గణపతి నవరాత్రులలో సామూహిక జీవిత విధానానికి ప్రాముఖ్యత ఇస్తాం. గణపతి అంటేనే అర్థం అది కదా. గణపతి అంటే అర్థం ఏంటి? లార్డ్ ఆఫ్ గ్రూప్స్. సామూహిక జీవిత విధానము జీవించటం చేతక అన్నటువంటి మానవ జీవితాలే కష్టాలు పాలవుతున్నాయి. చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మీ కష్టాలకి కారణము యు ఆర్ అవుట్ సైడ్ ది కమ్యూనిటీ, యు ఆర్ అవుట్ సైడ్ ది గ్రూప్. చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఏం ఆచరించాలో మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు, ఒకళ్ళ అడ్రస్ ఒకళ్ళకి తెలియదు, ఒకళ్ళ కుటుంబాలు ఒకళ్ళకి తెలియదు, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళకి తెలియదు. బ్యాంకులో ఎంప్లాయీస్ ఉంటారు, కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు. ఈచ్ మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్. ప్రతి వాడు ఎలా జీవిస్తాడు, తన ఒక ద్వీపం లాగా జీవిస్తాడు. మన అందరి కష్టాలకి కారణం అదే. మీకు కష్టాలు, ఏ కష్టాలైనా మీరు చెప్పుకోండి. అమ్మాయికి పెళ్లి కావటం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు, మీకు ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది, వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మీకు గ్రూప్ లివింగ్ చేత కావటం లేదు. ఎప్పుడైనా సర్దార్జీని అడుక్కు తింటం చూశారా మీరు? నేను ఎప్పుడు చూడలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళల్లో ఒక ఏమంటారు దాన్ని, కట్టుబడి ఉంది. మన వాళ్ళు ఎవరు అడుక్కు తినకూడదు. అది ఎక్కడ రాసి లేదు, అది అది వాళ్ళ గ్రూప్ లీవింగ్లో ఒక ఫార్ములా అది. అంచేత ఎవడైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే సమూహం దగ్గరికి వచ్చేస్తుంది, ఏదో విధంగా వాడిని ఇక్కడో మనం ఆలోచించొద్దు. అది ఆ మానసిక స్థితి మార్చుకోండి. గణపతి నవరాత్రులలో ఆ సామూహిక జీవితము మనకి అర్థం కాకపోతే ఆ గణపతి నవరాత్రులు వేస్ట్ చేసుకున్నాం మనం. కంప్యూటర్ని ఎలా వేస్ట్ చేసుకుంటున్నాం, కానీ గణపతి నవరాత్రులు అయిపోగానే ఏమొస్తుందని చెప్పుకున్నాం మనం. దుర్గా నవరాత్రులు ఏ దేందిస్తాయి మనకి, శక్తినిస్తాయి. అంచేత సామూహిక ప్రయత్నాలతో కనుక మనం శక్తిని సముపార్జన చేసుకోగలిగితే దాని తర్వాత వచ్చేటటువంటి నవరాత్రులు ఏంటి, దత్త నవరాత్రులు. దత్త అంటే మనకి గురుచేతనత్వమే కదా. గురుచేతనత్వానికి మనం ఏం చేయాలి, మన యొక్క సామూహిక శక్తిని, మన యొక్క సముపార్జిత శక్తిని కూడా ఆ సర్వజ్ఞ సర్వసమర్థ సర్వవ్యాపక చేతనత్వానికి దత్తత ఇచ్చేయగలిగితే మన జీవితాల్లో కష్టాలే ఉండవు. సాయి చెప్పినట్టు నడుచుకుంటే ఏమవుతుంది, బాబు నాయన నువ్వు వెళ్ళకు అన్నాడు ఒకడిని, కాదు ట్రైనింగ్ టైం అయిపోయింది నేను వెళ్ళాలి అన్నాడు. వాడు ఫ్రెండ్ ఏం చేశాడు, సాయి వద్దన్నాడు నేను ఉంటాను అన్నాడు. తర్వాత కథ మీకు తెలుసు కదా, ఇంకో నువ్వు వెళ్ళక్కర్లేదులే నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఒక నెల రోజులు ఉన్నాడు వాడు అక్కడే సాయి దగ్గరే. తర్వాత ఉద్యోగానికి లీవ్ కూడా అప్లై చేయలేదు. సాధారణంగా నెల రోజులు లీవ్ లేకుండా ఉద్యోగం మానేస్తే ఏం స్టేట్మెంట్ ఇస్తారు, రిజిస్టర్లో రాస్తారు అబ్స్కాండెడ్ అంటే అర్థం ఏంటి, చెప్పకుండా పారిపోయాను అని. అంచేత సాయి తర్వాత వెళ్ళమన్నాడు. వెళ్ళమని చెప్తే అక్కడ ఏం జరిగింది, నేను నెల రోజులు బట్టి రావటం లేదయ్యా. ఏంటయ్యా అబద్ధం చెప్తావు, రోజు సంతకం పెడుతూనే ఉన్నావుగా, నేనే చూస్తున్నాగా చూసుకో అన్నాడు. మరి నాకు కూడా అలా చేస్తే సాయి బాగుంది, మీ సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం అదే కోరిక. కారణాలు మనకు తెలియ వాళ్ళు ఎందుకు అలా చేస్తారు, వాడికి ఎందుకు చేశాడు నాకే ఎందుకు చేశాడు, ఆ చేతనత్వ స్థాయిలో తేడాలు ఉంటాయి. ఎగ్జాక్ట్ రివర్స్ ఉంది. ఒకడు ఏం చెప్పాడు, ఆ రోజు వెళ్ళొద్దన్నాడు, రెండో రోజు ఇమీడియట్గా వెళ్ళిపోమన్నాడు. ఏం జరిగింది వాడికి అక్కడ, వాడు బాస్ సెలవు పెట్టాడు, వీడు అక్కడ లేకపోతే వీడి మీద. అలాంటి సర్వజ్ఞ సర్వవ్యాపక చేతనత్వానికి మనం దత్తత వెళ్ళిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి. దానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి సాధనా పద్ధతులు ఋషులు ఏర్పరచాలి. అదే నేను కొత్తగా కనిపెట్టింది ఏం కాదు. గణపతి నవరాత్రులు మనం చాలా గొప్పగా చేసుకున్నాం. దీని తర్వాత అక్టోబర్ 17 నుంచి 26 దాకా ఈ దుర్గా నవరాత్రులు వస్తున్నాయి, శక్తిని సంపాదించుకునేటటువంటి నవరాత్రులు. దానికి మీరు ఇప్పటి నుంచి సమాయత్తం కాండి. ఏంటంటే అది శక్తిని సంపాదించుకునేటటువంటి నవరాత్రులు శక్తివంతులకు ఎక్కువ పనిచేస్తుంది. మీరు ఇప్పటి నుంచి ఆ మూడ్లోకి పడండి. దానికి ఏం కావాలి, దానికి ఏ విధమైనటువంటి కావాలి అనుకున్నది ఆ గణపతులు తయారు చేస్తారు. మరి ఒక గణపతి నోతే మనం కృష్ణానదిలో ముంచేసాం, కానీ మిగతా గణపతులు అందరూ ఉన్నారు కదా. ఆ గణపతులు మరి ఏం చేస్తారో ఎలా చేస్తారో ముగ్గురు కనిపిస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మేము గణపతులు, మేము గణపతి నవరాత్రుల్లో మేము గణపతులుగా మారిపోయాం అనుకున్న వాళ్ళు ఎవరైనా, ఎల్లో స్కార్ఫ్స్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా, వాళ్ళు ప్లాన్ వేసి ఈ దేవీ నవరాత్రులలో ఈ చెప్తున్నటువంటి విషయాలను, ముఖ్యంగా ఏ విషయాలను, మన జీవితాలను యాక్టివేట్ చేసుకోవటం, మన జీవితాలలో ఫాస్ట్నెస్ రావాలి. అంచేతే నడక అలవాటు లేని వాళ్ళు కూడా డయాబెటీస్ బీపీ రాగానే ఏం చేయాల్సి వస్తుంది, వాకింగ్ అంటేనే ఫాస్ట్నెస్. స్థిరంగా కూర్చుని కారులో వెళ్ళి వచ్చే వాళ్ళకి డయాబెటీస్ బీపీ వస్తుంది. ఇంచేతే వాడు కదలటం లేదు, కారు ఎంత స్పీడ్గా వెళ్తే లాభం ఏంటి, వాడు స్థిరంగానే ఉన్నాడుగా, థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంచేత వాడు ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళా నడక. ఈనాడు ఉండేటటువంటి అనేక రోగాలకి నడక పరమౌషధం. అంచేత మీకు ఏ యాక్టివిటీ చేత కాలేదనుకోండి, ఏ యాక్టివిటీ చేయొచ్చు మీరు, వాకింగ్ స్టార్ట్ చేయండి. అంచేత శుభిస్తే శీఘ్రం కదా, అంచేత మళ్ళా ఎప్పుడో ఎందుకు మీరు ఇప్పుడే స్టార్ట్ చేసేయండి వాకింగ్. కళ్ళు మూసుకుందాం మనం, అంతేగా.